తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు నిర్వహించే చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వ్యవసాయ కళాశాల పొలాస 3వ సంవత్సరం చదివే విద్యార్థినులచే జీరో టిల్లేజ్ పద్ధతిలో వరి మాగాణుల్లో మొక్కజొన్న సాగు గురించి తెలుసుకుందాం. ఖరీఫ్లో వరి సాగుకి నీరు సమృద్ధిగా లభిస్తుంది, అందుకే ఖరీఫ్లో వరి సాగు చేసే మాగాణులు ఎక్కువ. అదే రబీకి వచ్చేసరికి నీటి లభ్యత తగ్గి వరి కూడా తగ్గుతుంది. ఇంకా ఇటీవలే ప్రభుత్వం కూడా వరిని తగ్గించి దానికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగును ప్రోత్సహిస్తుంది. ఆరుతడి పంటలలో ఒకటైన మొక్కజొన్న ఇటీవల ఖరీఫ్ లేదా వర్షాకాల వరి తర్వాత వరి మాగాణుల్లో దుక్కి దున్నకుండా నేరుగా విత్తి సాగు చేయడం రైతులచే ఆదరణ పొందుతుంది. ఈ జీరో టిల్లేజ్ పద్ధతిలో దుక్కి దున్నడానికి అయ్యే ఖర్చు ఎకరానికి 1500 పైనే ఆదా అవుతుంది. ఇంకా పంట కాలం కూడా 1 నెల వరకు కలిసి వస్తుంది. ఇంకా వరి కొయ్యలు బాగా చివికి నేలకు సేంద్రియ కర్బనం అందుతుంది. ఈ పద్ధతి సాగు విధానం గురించి విద్యార్థుల మాటల్లోనే విందాం. పాత్రలు: కమలగా అనూష, దీపగా సజనిత, గగనగా సుష్మిత. ఒకరోజు దీప మరియు కమల ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ సంభాషణ ఇలా సాగుతుంది.
అత్తమ్మా, ఓ అత్తమ్మా, ఇలా రాజరా.
ఏమే దీప, కాలు కాలిన పిల్లి లెక్క అటు ఇటు తిరుగుతూ నన్ను పిలుస్తున్నావు, ఏంది సంగతి? హా, ఏమయ్యింది?
అదే అత్తమ్మా, మన వరి కోత దగ్గరికి పడుతుంది కదా, దాని గురించి మాట్లాడదామని పిలిచిన అత్తమ్మా.
హా, అవును, కోత దగ్గర పడింది. అయితే అయితేందే, కొయ్యించేద్దాం.
పంట కోత కోయిస్తాం, అది సరే అత్తయ్య, కానీ ఇప్పటికే వరి సాగుకే పైసలన్నీ అయిపోయినాయి. ఉన్న కొన్ని పైసలు కోతకి అయినా సరిపోతాయో లేదో అని భయంగా ఉందే అత్తయ్య.
నువ్వు అన్నదే నిజమేనే కోడలా, అసలు నేను ఈ విషయమే మర్చిపోయినా. కోతకే డబ్బులు సరిపోకపోతే ఇక యాసంగి వరి సాగు ఎట్లా చెయ్యాలో ఏమోనే.
అదే కదా అత్తయ్య మరి నా భయం, ఎలా చేయాలో అదరం కావట్లేదు.
కోసిన వరి ధాన్యాన్ని నూర్చి తూర్పారబట్టి ఆరబెట్టి మిల్లుకాడ అమ్మిన వెంటనే పైసలు వస్తాయన్న నమ్మకం కూడా లేదు.
అవునత్తయ్య, ఆ అమ్మిన పైసలు జల్దీ వస్తే మనం జల్దీ నేల దున్నుకొని నారు పెంచి యాసంగి సాగు చేయవచ్చు.
అవునే దీప, మరి మన బోరుబావి నీళ్లు యాసంగి వరి సాగుకి సరిపోతాయంటావానే?
లేదత్తయ్య, సరిపోవు. యాసంగి వరి మంచిగా పెరిగి గింజ పాలు పోసుకునే సమయంలో నీటి సరఫరా తగ్గుతుంది, అప్పుడు దిగుబడి ఎట్లా అవుతుందో తెలుసా అత్తయ్య? ఆకలితో ఉన్నోడి నోటికాడ ముద్ద లాక్కున్నట్టు అవుతుంది.
అవునే దీప, ఇక ఈ సమస్యకి ఏదైనా పరిష్కారాన్ని ఆ దేవుడే చూపించాలనే.
వీళ్ళ సంభాషణ సాగుతున్న సమయంలో గగన అప్పుడే హాస్టల్ నుండి ఇంటికి వస్తుంది. తను ఇలా పలకరిస్తూ ఉంటుంది.
అమ్మా, నానమ్మా, మంచిగున్నరానే?
రావే గగన, నేను మంచిగానే ఉన్నా, నువ్వెట్లున్నావే? అంతా మంచిదేనా?
అంతా మంచిదే నానమ్మా.
మంచిగున్నావానే బిడ్డా?
హా అమ్మా, మంచిగున్ననే, నువ్వు ఎట్లున్నవే?
అవునే మన్మరాలా, ఈ ఏడు నీ చదువు అయిపోతుందంటివి కదనే, మరి అయిపోయినట్టేనా?
లేదు నానమ్మా, ఇంకా 6 నెలలుంది. ఆ 6 నెలలైతే అయిపోనట్టే. అవును గాని మన పొలం ఎట్లుందే నానమ్మా, కోత ఎప్పుడు మరి?
మేము మన పొలంలో వరి కోత గురించి, ఇంకా కోత తర్వాత యాసంగిలో ఏ పంట వెయ్యాలి, కోత తర్వాత నేల తయారు చేయడానికి కూడా పైసలు లేవు, ఇదే మాట్లాడుతూ ఉన్నాం.
అవునే మన్మరాల, పైసలన్నీ వరి సాగుకే అయినాయి, ఇంకా యాసంగిలో నీళ్లు కూడా సరిపోతాయో లేదో అని అనుకుంటున్నామే.
అమ్మా నానమ్మా, మీరేమీ ఆందోళన పడకండి, మన సమస్యకి నాకొక పరిష్కారం తట్టింది.
ఏమిటి ఆ పరిష్కారం?
ఆ పరిష్కారం ఏంటంటే వరి తర్వాత జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగన్నట్టు.
వరి మాగాణిలో మొక్కజొన్న సాగేందే, నాకు అర్థం కాలేదు.
అదే నానమ్మ, ఇప్పుడు మనం వరి కోత కాంగానే కొయ్యలు కాల్చి తుక్కు ఏరి దున్ని దమ్ము చేసి నేల తయారు చేయాలంటే ఒక నెల దాకా సమయం పడుతుంది. ఇంకా దానికి ఎకరాకి 1500 పైనే పైసలు కూడా కావాలి. మనం ఇక్కడ కోతకి ముందే లేదా కోత కోసిన తర్వాత మొక్కజొన్న విత్తనాలను విత్తుతాం. దీనినే జీరో టిల్లేజ్ పద్ధతి అంటారు నానమ్మ. ప్రభుత్వం కూడా వరిని తగ్గించి ఆరుతడి పంటలనే ప్రోత్సహిస్తుంది.
అగో విడ్డూరంగా మాట్లాడుతున్నావు, ఏందే నీ కథ? ఓ దీపా, నీ బిడ్డ ఏం మాట్లాడుతుంది?
ఏం చెప్పాలనుకుంటున్నావే?
జర అర్థం అయ్యేటట్టు చెప్పు.
అదేం లేదమ్మా, నేను చెప్పేది వినండి. ఇది కథ కాదు, మన సమస్యకి పరిష్కారం. జీరో టిల్లేజ్ లో మనం వరి కోయంగానే నేలను తయారు చేయకుండా నేరుగా మొక్కజొన్న విత్తనాలను విత్తుతాం. అందువల్ల నేల తయారీకి అయ్యే ఖర్చు కలిసి వస్తది. ఇంకా పంట కాలం కూడా 30 రోజుల వరకు తగ్గుతది.
అవునా గగన, ఈ జీరో టిల్లేజ్ పద్ధతి ఎప్పుడు చెయ్యాలి, ఏ కాలంలో చెయ్యాలి చెప్పే.
ఓ నానమ్మ, తెగ తొందర పడుతున్నావుగా, లేడీకి లేచిందే పరుగు అన్నట్టు. చెప్తా ఆగుజరా. ఇగో ఈ పద్ధతి డిసెంబర్ మాసంలో అనుకూలంగా ఉంటది. ఇప్పుడు మన వరి కోతకి దగ్గరలా ఉంది గదా, అట్లా కోత కాగానే మనం డిసెంబర్ మాసంలో విత్తనాలను విత్తుతామన్నట్టు.
మరి మనం వరి పక్వానికి వచ్చేటప్పటికి కోత 15 రోజుల ముందు పంట తయారు కావడానికి నీళ్లు తీస్తాం కదా, మరి మొక్కజొన్న విత్తనాలకు తేమ ఎట్లా అందుతుంది?
మనం వరి కోతకి ముందు ఒక తేలికపాటి నీటి తడి ఇచ్చి కోత తర్వాత మొక్కజొన్న విత్తనాలని విత్తాలమ్మా. అప్పుడు మొక్కజొన్న గింజకి తేమ లభించి గింజ మొలకెత్తుతది.
అవునే బిడ్డ, మరి మొక్కజొన్న విత్తనాలను ఎట్లా విత్తుకోవాలి?
మనం వరి కోత కాగానే ఒక గట్టి కర్ర సహాయంతో నేలకి రంధ్రం చేస్తూ ఒక్కో రంధ్రంలో 1 లేదా 2 విత్తనాలను విత్తాలి. దీనినే డిబ్లింగ్ పద్ధతి అని అంటారమ్మా.
అవునే మనువరాల, మరి విత్తనంకి విత్తనంకి మధ్యలా ఎంత దూరం ఉండేలా విత్తాలే?
వరుసల మధ్య దూరం 60 సెంటీమీటర్లు మరియు వరుసలలోని మొక్కల మధ్య దూరం 20 సెంటీమీటర్లు ఉండేలా విత్తాలే నానమ్మా.
మరి మనం వరికి పొలంలో నీరు నిల్వ కడతాం కదా, అప్పుడు నీరు ఉండేలా చూస్తాం కదా, మరి ఈ జీరో టిల్లేజ్ మొక్కజొన్నకు ఎట్లా చేయాలని?
అవసరం లేదు నానమ్మా, నీరు నిల్వ కట్టే పనే లేదు. తేమలో విత్తనాన్ని మనం విత్తాలి, ఆ తర్వాత అవసరాన్ని బట్టి నీరు పారిస్తే సరి. ఎక్కువ నీరు పెడితే గింజ మొలకెత్తకుండా కుళ్ళిపోతుంది.
మరి నీరు సకాలంలో దొరకక పెట్టకపోతే ఏమన్నా అయితదా అనే గగన?
హా నానమ్మ, ప్రతి పంటకి కొన్ని తేమ సున్నితపు దశలుంటాయి. ఆ సమయంలో నీటిని తప్పకుండా పెట్టాలి, ఒకవేళ పెట్టకపోతే దిగుబడి తగ్గుతుంది. ఇప్పుడు మన మొక్కజొన్నలో మోకాలు ఎత్తున్నప్పుడు, ఇంకా కండెనూలు ఏర్పడే సమయంలో, పూత సమయంలో, గింజ పాలు పోసుకునే సమయంలో తేమకు సున్నిత దశలన్నట్టు, ఈ సమయంలో తప్పకుండా నీరు పెట్టాలి. ఒకవేళ పెట్టకపోతే పూత తగ్గి గింజ తగ్గి దిగుబడి కూడా తగ్గుతుంది.
మరి ఈ జీరో టిల్లేజ్ మొక్కజొన్న సాగుకి ఏవైనా ప్రత్యేక రకాలు ఉన్నాయా మనవరాల?
హా నానమ్మ, దీనికి మనం మన ప్రాంతానికి అనువైన ఏ రకాన్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకొస్తే DHM 117, DHM 121 లేదా తీపి మొక్కజొన్న లాంటివి కూడా వేసుకోవచ్చు.
మరి ఈ పద్ధతిలో ఎంత విత్తనం కావాలి బిడ్డ?
ఈ పద్ధతిలో ఎకరానికి 6 నుండి 8 కిలోల విత్తనం అవసరమమ్మా.
అవునే బిడ్డ, ఈ జీరో టిల్లేజ్ పద్ధతికి ఎన్నుకునే విత్తనానికి ఇంకా ఏమైనా నాణ్యత ఉండాలా?
మంచిగా అడిగినవే అమ్మా. మనం ఎన్నుకునే విత్తనం నాణ్యమైనదిగా ఉండాలి. ఎంచుకున్న విత్తనంలో తేమ 14% కన్నా తక్కువ ఉండాలి. ఇంకా వేరే గింజలు 4.5% కన్నా తక్కువ ఉండాలి. ఇంకా ఏ రకమైన రాళ్ళు చెత్త లాంటివి ఉండరాదు.
ఇదంతా మంచిగానే ఉందే మనవరాల, కానీ వరి మాగాణిల కలుపు మస్తు వస్తది గదనే, మరి దానికదేందే, దాన్ని ఎలా నివారించాలి?
అవును నానమ్మ, మనం కోత కాగానే నేల తయారు చేయకుండానే విత్తనాలు విత్తుతున్నాం కదా, దానివల్ల కలుపు మస్తే వస్తది. అందుకే మనం విత్తనాన్ని విత్తంగానే 24 నుండి 48 గంటల్లో 1 కిలో అట్రజిన్ 50% పొడి మందుని 200 లీటర్ల నీటికి కలిపి ఎకరా పొలంలో నేలంతా తడిచేలా పిచికారీ చెయ్యాలన్నట్టు. ఈ అట్రజిన్ అనేది ఒక ప్రత్యేకమైన కలుపు నాశిని, మొక్కజొన్నకి చాలా ముఖ్యమైనది. దీనిని మనం వెనక్కి నడుచుకుంటూ పిచికారీ చెయ్యాలి.
వెనక్కి నడుస్తూ ఎందుకు పిచికారీ చెయ్యాలి బిడ్డ?
అమ్మ, మనం కలుపు మొలవకుండా నేలంతా తడిచేలా ఈ కలుపు మందును పిచికారీ చేస్తున్నాం కదా. మనం పిచికారీ చేసి దాన్నే తొక్కుతూ నడిస్తే పిచికారీ చేసింది మన కాలికి అంటుకొని అక్కడ కలుపు మొలిచే అవకాశం ఉంది. అందుకే కలుపు మందును పిచికారీ చేస్తూ వెనక్కి నడవాలన్నట్టు.
అవునే గగన, మరి వరి కొయ్యలు మొక్కజొన్న విత్తనాలు విత్తినాక మొలకెత్తుతాయానే?
మనం నీటి తడులు ఇస్తాం కాబట్టి వరి కొయ్యలు మొలిచే అవకాశం ఉంది నానమ్మా.
అవునే బిడ్డ, మరి మొలకలు అట్లనే ఉంచాలనే?
లేదమ్మా, ఆ వరి కొయ్యలు మొలకలను మనం పెరగనియద్దు, వాటిని నివారించాలి.
ఎందుకే గగన, అట్లనే ఉంటే ఏమన్నా అవుతదా?
ఆ అమ్మా, ఎందుకంటే వరి కొయ్యలు మొక్కజొన్న పంటతో మనకి నీటికి మరియు పోషకాలకి పోటీ ఏర్పడుతుంది. దానివల్ల మొక్కజొన్న పంట దిగుబడి తగ్గుతుంది. అందుకే వరి కొయ్యలు మొలకెత్తకుండా చూడాలి.
వరి కొయ్యలు మొలవకుండా ఉండడానికి ఏం చేయాలనే బిడ్డ?
అడికే వస్తున్నమ్మా. వరి కొయ్యలు మొలకెత్తకుండా మనం 1 లీటర్ పారాగ్వట్ మందుని 200 లీటర్ల నీటికి కలిపి దానికి 1 కేజీ అట్రజిన్ మందును జోడించి పిచికారీ చేసినట్లయితే వరి కొయ్యలు మొలకెత్తకుండా ఉంటాయి.
జీరో టిల్లేజ్ లో ఎరువులు ఎంత మోతాదులో వేయాలి బిడ్డ?
జీరో టిల్లేజ్ మొక్కజొన్న సాగుకి 240 కేజీల నత్రజని, అంటే 4 బస్తాల యూరియా అన్నట్టు, ఇంకా 50 కిలోల భాస్వరం, 50 కిలోల పొటాష్ ఎరువులను 1 ఎకరానికి వేయాలమ్మా.
మరి పంటకి నీటిని ఎప్పుడివ్వాలి గగన?
ఆ నానమ్మ, మొక్కజొన్న విత్తినాక ముందు 1 తడి ఇచ్చి విత్తాలి. తర్వాత 15 రోజుల వ్యవధిలో తడులు ఇవ్వాలి. నీటి తడులను 30, 45, 60, 90 రోజుల వ్యవధిలో ఇయ్యాలి. జీరో టిల్లేజ్ మొక్కజొన్న సాగులో నీటి యాజమాన్యం చాలా ముఖ్యమైనది.
మరి ఈ జీరో టిల్లేజ్ లో ఏమైనా చీడ పురుగులు ఆశిస్తాయా బిడ్డ?
అవునమ్మా, ఆశిస్తాయి.
ఏ చీడ పురుగులు ఆశిస్తాయి గగన?
ఈ జీరో టిల్లేజ్ పద్ధతిలో కాండం తొలచు పురుగు, కత్తెర పురుగు, పేనుబంక లాంటి పురుగులు ఆశిస్తాయి నానమ్మా.
మరి ఈ చీడ పురుగుల లక్షణాలు ఎలా గుర్తించాలి బిడ్డ?
నానమ్మా, కాండం తొలచు పురుగు అయితే విచ్చని ఆకులను రంధ్రాలు చేస్తూ తింటుంది. కాబట్టి ఆకులు విచ్చినాక వరుసగా రంధ్రాలు కనిపిస్తాయి. దీనినే షార్ట్ హోల్స్ అంటారు. అదే లార్వాలైతే మొవ్వు కింద భాగంలో తినడం వల్ల మొవ్వు ఎండిపోతుంది, పీకితే సులువుగా వస్తుంది. అదే కత్తెర పురుగు లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ పురుగు ఈ మధ్య కాలంలో మన రాష్ట్రంలో మొక్కజొన్న పంట నాశించి చాలా నష్టపరుస్తుంది. అందువల్ల దీనిని తొందరగా గుర్తించాలి. ఈ కత్తెర పురుగు పిల్ల పురుగులు ఆకులపై పచ్చదనాన్ని గోకి తింటూ తెల్లటి పొరను ఏర్పరుస్తాయి. ఆ తర్వాత పిల్ల పురుగులు తర్వాత దశలో మొవ్వు దగ్గర ఆకులను కొరికి తింటూ సుడులలో మలాన్ని విసర్జిస్తాయి. ఈ విసర్జితం పసుపు రంగులో గుంపులు గుంపులుగా గుళికల మాదిరిగా ఉంటుంది. ఇది మొత్తం మొక్కను తినేస్తుంది.
మరి ఈ పురుగులన్నీ ఎలా నివారించాలి గగన?
కత్తెర పురుగు నివారణకైతే మనం దీనిని గమనించగానే 0.4 ml క్లోరాన్ ట్రానిలిపోల్ లేదా ఎమామిక్టిన్ బెంజోవేట్ ని 0.4 g 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ కత్తెర పురుగును సమర్థవంతంగా నివారించడానికి విషపు ఎరను వాడితే మంచిది. ఈ విషపు ఎరను ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా 2 కేజీల బెల్లంని 2 నుండి 3 లీటర్ల నీటిలో కరిగించి దానికి 10 కేజీల తవుడిని కలిపి దానిని 24 గంటలు పులియనివ్వాలి. ఆ తర్వాత 1 అరగంటకి ముందు 100 g థయోడికార్బ్ మందును దానికి కలిపి దాని ఉండలుగా చేసి సాయంత్రం వేళలో పొలంలో అక్కడక్కడా పెడితే ఆ ఎరను తిని పురుగులు చచ్చిపోతాయన్నట్టు. అదే కాండం తొలచి పురుగు నివారణకైతే క్లోరాన్ ట్రానిలిపోల్ 0.3 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా కార్బెఫ్యూరాన్ 3g గుళికలను 10 కేజీలు 1 ఎకరానికి సుడులలో పడేలా వేయాలి.
అవునే, మరి పంటలో ఏమైనా తెగులు వస్తాయా? వాటి లక్షణాలేంటి గగన?
వస్తాయి నానమ్మ. ముఖ్యంగా టర్సికమెండు తెగుళ్ళు, మేడిస్ ఆకుమాడు తెగుళ్ళు, త్రుప్పు తెగుళ్ళు, పాము పొడ తెగుళ్ళు వస్తాయి. టర్సికమెండు తెగుళ్ళు ఆకులపైన పొడవు అయిన కోలాకారపు బూడిద గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. అదే తుప్పు తెగుళ్ళకు వచ్చేసరికి ఆకుపైన గుండ్రటి గోధుమ రంగు వర్ణపు పొక్కులు కనిపిస్తాయి. పాము పొడ తెగుళ్ళైతే నేల దగ్గర ఉన్న ఆకులలో బూడిద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి దాని తర్వాత అవి ఒకటి ఒకటి పెరిగి చూడడానికి పాము పొడలాగా కనిపిస్తుంది.
మరి ఈ తెగుళ్ళని ఎలా నివారించాలి బిడ్డ?
టర్సికం ఎండు తెగుళ్లకి తుప్పు తెగుళ్లని నివారించడానికి మ్యాంకోజెబ్ 2.5 g 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అదే పాము పొడ తెగుళ్లను నివారించడానికి సోకిన ఆకులను తీసి కాల్చివేయాలి. తరువాత ప్రొపికోనజోల్ 1 ml లేదా హెక్సాకోనజోల్ 2 ml లేదా వాలిడామైసిన్ 2 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
అవునే గగన, మరి ఈ జీరో టిల్లేజ్ లో వరి తర్వాత మొక్కజొన్న ఒక్కటే ఒంటరి పంటగా వేయాలనా, లేదా ఏదైనా వేరే పంటలతో కలిపి కూడా వేసుకోవచ్చా?
ఈ జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్నతో పాటు నువ్వులని కూడా అంతర పంటగా వేసుకోవచ్చు నానమ్మా. దీనివల్ల ఎక్కువ ఆదాయం వస్తుంది.
బిడ్డా, ఈ పద్ధతి మొక్కజొన్న సాగులో దిగుబడి ఎంత వస్తుంది?
మంచిగా సాగు చేస్తే 40 నుండి 50 క్వింటాళ్లు 1 ఎకరానికి దిగుబడి వస్తుందమ్మా.
కోత ఎప్పుడు చెయ్యాలనే? కోత తర్వాత ఏం చెయ్యాలి?
కోత మనకి రకాన్ని బట్టి 90 నుండి 100 రోజుల దాకా వస్తుందమ్మా. 100 రోజుల తర్వాత వస్తుంది. కాబట్టి మనం కోత కోసి కండెలను ఆరపెట్టి కండెల నుండి గింజలను వేరు చేసి బస్తాలలో నిల్వ చేసుకోవాలి. మార్కెట్లో మంచి ధర ఉన్నప్పుడు వీటిని అమ్మాలి.
అవునే బిడ్డ, మరి ఈ విధానంలో ఏమైనా సందేహాలు ఉంటే ఎవరిని అడగాలని?
మంచి ప్రశ్నమ్మా. మనకి మన వ్యవసాయంలో ఏమైనా సందేహాలుంటే మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లేదా కిసాన్ కాల్ సెంటర్ ద్వారా మన సందేహానికి సమాధానాన్ని పొందవచ్చు.
గీ కిసాన్ కాల్ సెంటర్ ఏంది? దీంతో ఎట్లా మన పరిష్కారాన్ని తెలుసుకోవాలి?
కిసాన్ కాల్ సెంటర్తో మనం నేరుగా సెల్తో ఫోన్ చేసి మన సమస్యకి సమాధానాన్ని పొందవచ్చమ్మా. వారిది ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది, దానికి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 10 గంటల వరకు ఫోన్ చేసి మన సందేహానికి పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు.
ఆ సెల్ నెంబర్ ఏంది బిడ్డా?
అది 1800 1801 అమ్మా.
మంచిగా చెప్పినావే మనవరాలా. దీనివల్ల మన నేల తయారీ ఖర్చు తగ్గుతుంది, పెట్టుబడి కూడా తగ్గుతుంది, ఇంకా మన పక్క రైతులు కూడా చూసి నేర్చుకుంటారు.
అవును నానమ్మ, ఈ విధంగా నూతన విధానాలు పాటించి అధిక లాభాలు పొందవచ్చు మన వ్యవసాయంలో. అప్పుడే రైతు జీవితం మెరుగుపడుతుంది. వ్యవసాయం ప్రతి క్షణం ఎగిసిపడే కెరటం లాంటిది. ప్రపంచానికి సాయం చేయడానికి ప్రతిసారి పడి లేస్తూనే ఉంటుంది. అందుకే అది అమృతం, అందరికీ ఆదర్శం.
అందరికీ నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్ల కార్యక్రమం శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కార్యక్రమంలో భాగంగా సామాజిక విజ్ఞాన కళాశాల 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని శిరీష ఆడపిల్ల ఎందుకు చదువుకోవాలి అనే అంశం గురించి చర్చించడానికి మీ ముందుకొచ్చాను. మొదటగా ఆడపిల్ల ఎందుకు చదువుకోవాలి? బాలికలకు విద్యను అందించడం అనేది బాలికలు మరియు మహిళల నైపుణ్యం మరియు జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. కళాశాలలు, పాఠశాలలు, వృత్తిపరమైన విద్య, సాంకేతిక విద్య, ఆరోగ్య విద్య మొదలైన సాధారణ విద్యలు ఉన్నాయి. ఆడపిల్లల విద్య సామాజిక ఆర్థిక మార్పులను తీసుకురాగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. భారతదేశంతో సహా ప్రజాస్వామ్య దేశాలు స్త్రీలకు మరియు పురుషులకు సమాన హక్కులను ఇచ్చే రాజ్యాంగాన్ని కలిగి ఉన్నాయి. ప్రాథమిక విద్య కీలకమైన హక్కు. ఒక బాలిక తన హక్కుల ద్వారా రక్షించబడినప్పుడు సమాజం దాని సుస్థిరతకు హామీ ఇస్తుంది. మొదటిగా మనం సమాజంలో ఆడపిల్లల చదువు వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం. ఆర్థికాభివృద్ధి మరియు శ్రేయస్సు. ఆడపిల్లలకు విద్యను అందించడం ద్వారా వారు ముందుకు రావడానికి, అలాగే దేశం యొక్క శ్రేయస్సు మరియు అభివృద్ధికి దోహదపడేలా వారిని శక్తివంతం చేయడంలో సహాయపడుతుంది. ఆర్థిక సాధికారత. స్త్రీలు వెనుకబడి పురుషులపై ఆధారపడితే స్త్రీల నిస్సహాయత స్థితి మారదు. ఆడపిల్లలను చదివిస్తేనే ఆర్థిక స్వాతంత్రం, సాధికారత వస్తుంది. మెరుగైన జీవితం. ఆడపిల్లలకు విద్యను అందించడం మంచి జీవితాన్ని మెరుగుపరుస్తుంది. అమ్మాయి గుర్తింపు పోదు. ఆమె తన హక్కుల గురించి సొంతంగా చదివి తెలుసుకోగలదు. ఆమె జీవితంలో సాధారణ మెరుగుదల ఉంటుంది. మెరుగైన ఆరోగ్యం. చదువుకున్న బాలికలకు పరిశుభ్రత మరియు ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలపై అవగాహన వస్తుంది. విద్య ద్వారా వారు ఆరోగ్యకరమైన జీవనశైలిని పొందుతారు. గౌరవం. విద్యావంతులైన స్త్రీలను ఇప్పుడు గౌరవంగా చూస్తున్నారు. వారిని తమ రోల్ మోడల్గా మార్చుకునే లక్షలాది మంది యువతులకు వారు స్ఫూర్తిదాయకంగా మారారు. తనకు నచ్చిన వృత్తిని ఎంచుకోవడానికి తోడ్పడుతుంది. విద్యావంతులైన బాలికలు విభిన్న వృత్తులలో విజయవంతంగా నిరూపించుకోవచ్చు. ఆడపిల్లలకు చదువుకునే అవకాశం ఉన్నప్పుడు అది ఆమెకు విజయవంతమైన న్యాయవాది, ఇంజనీర్, డాక్టర్ లేదా ఆమె కోరుకునే వృత్తిని ఎంచుకోవడానికి మంచి అవకాశాన్ని ఇస్తుంది. లింగ సమానత్వాన్ని పెంచుతుంది. విద్యావంతులైనప్పుడు ఒక మహిళ యొక్క అధిక సంపాదన శక్తి ఆమె కుటుంబం మరియు సంఘంలో ఆమె స్థితిని పెంచగలదు. ఇది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటంలో ఆమెకు మరింత ప్రాధాన్యతనిస్తుంది. ఇది తన కోసం నిలబడటానికి మరియు తన పిల్లలను ఉత్తములుగా చేయడానికి ఆమెకు మరింత విశ్వాసాన్ని ఇస్తుంది. బాల్య వివాహాల రేటును తగ్గిస్తుంది. బాల్య వివాహం అతిపెద్ద బహుముఖ సమస్య అయినప్పటికీ బాలికలను ఎక్కువ కాలం పాఠశాలలో ఉంచడం వలన ఆమె చిన్నతనంలో వివాహం చేసుకునే అవకాశాలను తగ్గిస్తుంది. వాస్తవానికి సెకండరీ విద్య వల్ల ప్రతి సంవత్సరం బాల్య వివాహాల రేటును 5% లేదా అంతకంటే ఎక్కువ శాతం తగ్గిస్తుంది. సానుకూల చక్రాన్ని సృష్టిస్తుంది. చదువుకున్న తల్లి తన సొంత పిల్లలను, అమ్మాయిలు మరియు అబ్బాయిలను పాఠశాలలో చేర్చే అవకాశం ఉంది. తద్వారా మార్పు మరియు భవిష్యత్తు కోసం ఒక సానుకూల చక్రాన్ని సృష్టిస్తుంది. వారి జీవితాలపై మరింత నియంత్రణ. బాలికలు పాఠశాలకు వెళ్ళినప్పుడు వారు తమ జీవితాలపై ఎక్కువ మాట్లాడి వారి విలువ మరియు సామర్థ్యాల గురించి పెరిగిన భావాన్ని కలిగి ఉన్న స్త్రీలుగా ఎదుగుతారు. వారు గృహ హింసకు గురయ్యే అవకాశం తక్కువ మరియు గృహాలలో నిర్ణయం తీసుకోవడంలో ఎక్కువగా పాల్గొంటారు. నాయకులు అధికారులుగా ఉండటానికి మరిన్ని నైపుణ్యాలు, స్థానిక మరియు జాతీయ స్థాయిలలో నాయకత్వ పాత్రలను పోషించడానికి అవసరమైన నైపుణ్యాలను పొందేందుకు విద్య మహిళలకు సహాయపడుతుంది. మెరుగైన విద్యావంతులైన స్త్రీలు స్వచ్ఛందంగా లేదా ఎన్నికైనప్పటికీ వారి జీవితాలను మరియు వారి కమ్యూనిటీలను ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకోవడంలో పాలు పంచుకునే సంస్థల్లో చేరే అవకాశం ఉంది. ఎయిడ్స్ మరియు మలేరియా వ్యాధుల నివారణ. ఎయిడ్స్ వ్యాపించే రేటును పరిశోధకులు విశ్లేషించినప్పుడు సెకండరీ విద్యను పూర్తి చేసే అధిక స్థాయి బాలికలు అవగాహన ప్రచారాలు మరియు వ్యాప్తి రేటును తగ్గించే ప్రయత్నాలు చేయడంలో ఒక ముఖ్యమైన అంశమని వారు కనుగొన్నారు. బాగా చదువుకున్న బాలికలు మరియు మహిళలు కూడా మలేరియాను నివారించడానికి దోమతెరలను ఉపయోగించడం వంటి పద్ధతులను ఎక్కువగా ఉపయోగిస్తారు మరియు వ్యాధి బారిన పడే అవకాశం తక్కువ. ప్రకృతి వైపరీత్యాలు మరియు వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. ఉన్నత స్థాయి విద్య సాధారణంగా ఎదురు దెబ్బలను ఎదుర్కోవడానికి కుటుంబాలను సిద్ధం చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా బాలికల విద్య అనేది మరణాలను తగ్గించడంతో పాటు వాతావరణ మార్పుల ఫలితంగా ఏర్పడే ప్రకృతి వైపరీత్యాలు మరియు విపరీతమైన వాతావరణ ప్రమాదాల నుండి కుటుంబ మరియు సమాజ స్థితిస్థాపకత పెరగడంలో సహాయపడుతుంది. రెండవ అంశం, బాలికా విద్యకు అడ్డుపడే కారణాలు ఏంటో తెలుసుకుందాం. భారతదేశంలో లింగ వివక్ష. భారతదేశంలోని బాలికలు తమ ఇళ్లలో మరియు బయటవారి కమ్యూనిటీలలో వివక్షను ఎదుర్కొంటున్నారు. భారతదేశంలో అసమానత అంటే అమ్మాయిలకు అసమాన అవకాశాలు ఉండడం. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న బాలికల మరణాలు అబ్బాయిల కంటే ఎక్కువగా ఉన్న ఏకైక దేశం భారతదేశం. బాలికలు ఇంటి పనిలో ఎక్కువగా నిమగ్నమై ఉన్నారు మరియు మధ్యలోనే బడి మానేస్తున్నారు. పేదరికం. పేదరికం మరియు లింగ ఆధారిత ప్రాధాన్యత అనేవి ఆడపిల్లల విద్యను ప్రభావితం చేసే 2 ప్రధాన కారణాలు. ఆదాయానికి తోడ్పడేందుకు ఆడపిల్లలు ఇంట్లోనే ఉండాల్సిన లేదా రోజువారీ కూలీ పనుల్లో నిమగ్నమై ఉండాల్సి వస్తుంది. ఇంటి నుండి దూరం. భారతదేశంలోని 80% పాఠశాలలు దేశంలోని గ్రామాల్లోనే ఉన్నప్పటికీ వాటిలో చాలా వరకు పనిచేయడం లేదు. ఉపాధ్యాయుల కొరత, సరైన బోధన అభ్యాస సౌకర్యాలు, మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలు వేరే గ్రామం లేదా నగరంలో పాఠశాలకు చేరుకోవడానికి చాలా దూరం నడవాల్సి ఉంటుంది. బాలికలపై వేధింపులు మరియు హింసల భయం కారణంగా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్కూల్కి పంపకూడదని నిర్ణయం తీసుకుంటున్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు లేకపోవడం. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో అమ్మాయిలకు మరియు అబ్బాయిలకు ప్రత్యేక మరుగుదొడ్లు లేకపోవడం విద్యకు ప్రధాన అవరోధాలలో ఒకటి. కౌమార దశలో ఉన్న బాలికలు నెలసరి కారణంగా తరచుగా పాఠశాలకు దూరమవుతున్నారు. ఇప్పుడు 3వ అంశం, ఆడపిల్ల చదువుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు. తల్లిదండ్రులు మరియు సమాజం విద్య యొక్క ప్రాముఖ్యతను పూర్తిగా గ్రహించాలి మరియు వారి పిల్లలను, ముఖ్యంగా వారి కుమార్తెలను పాఠశాలకు పంపేలా ప్రేరేపించాలి. పాఠశాల సిబ్బంది లక్ష్య కమ్యూనిటీలతో సన్నిహితంగా పనిచేయాలి మరియు ప్రాథమిక లక్ష్యాన్ని సాధించడానికి ఒక సాధనంగా సౌకర్యవంతమైన విధానాన్ని వర్తింపజేయాలి. కులానికి సంబంధించిన సామాజిక సమస్యలు మరియు సంబంధిత ఆర్థిక సాధికారత సమస్యలకు సమాజంలో మహిళల అవగాహనను పెంపొందించడానికి దీర్ఘకాలిక స్థిరమైన కార్యక్రమాలు అవసరం. సంఘం నాయకులు మరియు ప్రస్తుతం ఉన్న సమూహాలు బాలికా విద్యకు పూర్తిగా మరియు చురుకుగా మద్దతు ఇవ్వాలి. మీడియా మరియు ప్రకటనలలో అమ్మాయిలు మరియు మహిళల యొక్క అవమానకరమైన మరియు దోపిడీ చిత్రాలను నిర్మూలించాలి. వివిధ ప్రపంచ ప్రఖ్యాత స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓలు మరియు ఐక్యరాజ్య సమితి వంటి సంస్థల ప్రభావం బాలికా విద్యపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. 4వ అంశం, బాలికా విద్య కోసం ప్రభుత్వ పథకాలు. మొదటగా కేంద్ర ప్రభుత్వ పథకాలు. సాంస్కృతిక మరియు విద్యా హక్కులు. ఈ హక్కులు మతపరమైన, సాంస్కృతిక మరియు భాషాపరమైన మైనారిటీల హక్కులను పరిరక్షిస్తాయి మరియు విద్యా హక్కులు ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి విద్యను అందిస్తాయి. బేటీ బచావో బేటీ పడావో, ఇది జనాదరణ పొందిన నినాదం. భారతదేశంలోని ఆడపిల్లల కోసం అత్యంత సమగ్రమైన సంక్షేమ పథకాలలో ఒకటి. ఈ పథకం ప్రత్యేకంగా దేశంలోని కొన్ని ప్రాంతాలలో లింగ నిష్పత్తి వ్యత్యాసాన్ని పరిష్కరించడానికి ఉద్దేశించబడింది. పుట్టుక ముందు లింగపక్షపాత గర్భస్రావం మరియు కుమార్తెలపై ప్రసవానంతర వివక్షను నిరోధించడం. ఆడపిల్లల సంపూర్ణ ఎదుగుదల మరియు రక్షణకు భరోసా. ఆడపిల్లలకు విద్య మరియు భాగస్వామ్యం భాగస్వామ్యంలో సమాన అవకాశాలు కల్పించడం. బాలికా సమృద్ధి యోజన. ఈ స్కాలర్షిప్ పథకం ముఖ్యంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ఆడపిల్లల మరియు వారి తల్లుల కోసం అంకితం చేయబడింది. బాలికా సమృద్ధి యోజన కింద అర్హులైన ఆడపిల్లలకు కలిగే ప్రయోజనాలు.
గత వారం మొదటి ప్రశ్న.
పొద్దుతిరుగుడు పంట తేలిక నేలల్లో విత్తే దూరం.
ఆప్షన్ ఏ
45 సెంటీమీటర్లు మరియు 20 నుండి 25 సెంటీమీటర్లు.
ఆప్షన్ బి
60 సెంటీమీటర్లు మరియు 30 సెంటీమీటర్లు.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
ఆప్షన్ ఏ
45 సెంటీమీటర్లు మరియు 20 నుండి 25 సెంటీమీటర్లు.
గత వారం రెండవ ప్రశ్న.
పొద్దుతిరుగుడు పంట విత్తన మోతాదు ఏంటి?
ఆప్షన్ ఏ
ఎకరాకు 2.5 నుండి 3.0 కిలోలు.
ఆప్షన్
ఎకరాకు 3.0 నుండి 4.0 కిలోలు.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
ఆప్షన్ ఏ
ఎకరాకు 2.5 నుండి 3.0 కిలోలు.
ఈ రెండు ప్రశ్నలకు సరియైన సమాధానం పంపినవారు దోమల్గూడ నుండి డాక్టర్ ఎస్ స్వరూప, గంభీర్రావుపేట్ రాజన్న సిరిసిల్ల నుండి బండా సంగీత, గీతాంజలి రాజేశ్వరి, ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్ల నుండి గంగు మహేందర్ నాగలక్ష్మి, చీర్లవంచ రాజన్న సిరిసిల్ల నుండి గంగు హనుమన్లు లక్ష్మి, కౌకుంట్ల మహబూబ్నగర్ నుండి ఇందిరా బడుగుల, భరత్నగర్ సిద్దిపేట నుండి ఎన్ పార్థసారథి, సాతాపూర్ నాగర్కర్నూల్ నుండి లక్ష్మయ్య బలీశ్వరమ్మ లుంబిన్ కుమార్, న్యూ హౌసింగ్ బోర్డ్ తెలంగాణ పార్క్ నిజామాబాద్ నుండి క్యాదారి రాములు విజయలక్ష్మి, కూనబోయిన పల్లె ఇల్లంతకుంట నుండి టాంగా మల్లయ్య గౌరవ్వ, వల్లూరు గ్రామం జోగులాంబ గద్వాల జిల్లా నుండి శ్రీనివాసులు రాణి సింధూజ, లింగనవాయి జోగులాంబ గద్వాల జిల్లా నుండి శ్యామలమ్మ మనోహర్ రాణి శ్రీను, నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా గోదావరి గుప్తా, కోదాడ నుండి నల్లూరి కోటేశ్వరరావు వసంత దృషిక, కూకట్పల్లి హైదరాబాద్ నుండి రామారావు లక్ష్మి రేవంత్ చరితవ్య, రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్యసంతోషిని మాయా, సత్తుపల్లి ఖమ్మం నుండి కృష్ణమూర్తి శకుంతల శివాని, కూకట్పల్లి హైదరాబాద్ నుండి యుగరాజు, నస్పూర్ కాలనీ మంచిర్యాల నుండి చంద్రమొగిలి పద్మరాణి అక్షరకృప, తీగలగుట్టపల్లి కరీంనగర్ నుండి ఏ కిషోర్ లలిత రవిత్రేణి జస్విత. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపినవారు కిషన్నగర్ కరీంనగర్ నుండి జంగిలి చంద్రయ్య శ్రీచరణ్ అంజలి.
మొదటి ప్రశ్న. కిసాన్ కాల్ సెంటర్ వారి టోల్ ఫ్రీ నెంబర్ ఏమిటి? ఆప్షన్ ఏ 1800 1551 180. ఆప్షన్ బి 1800 1551 5551.
ప్రశ్న మరోసారి.
కిసాన్ కాల్ సెంటర్ వారి టోల్ ఫ్రీ నెంబర్ ఏమిటి? ఆప్షన్ ఏ 1800 1551 180. ఆప్షన్ బి 1800 1551 5551. రెండవ ప్రశ్న. వరి కొయ్యలు మొలకెత్తకుండా ఏ రసాయాన్ని పిచికారీ చేయాలి? ఆప్షన్ ఏ గ్రమాక్సిన్ లేదా పారాక్వైట్. ఆప్షన్ బి మోనోక్రోటోఫస్.
ప్రశ్న మరోసారి.
వరి కొయ్యలు మొలకెత్తకుండా ఏ రసాయాన్ని పిచికారీ చేయాలి? ఆప్షన్ ఏ గ్రమాక్సిన్ లేదా పారాక్వైట్. ఆప్షన్ బి మోనోక్రోటోఫస్.
చేను కబుర్లు శ్రోతలు, ఒక నెంబర్ నుండి రెండు పేర్లు మాత్రమే ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాము. గత వారంలాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9154921220 నెంబరు మరోసారి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేను కబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ
PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్యరక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయ గాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును. దీనికోసం రైతులు వారి స్మార్ట్ఫోన్లలో యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసి PJTSAU స్పేస్ అగ్రికల్చరల్ స్పేస్ వీడియోస్ అని టైప్ చేసి దాని తరువాత వీడియోస్ మీద క్లిక్ చేసి ఆ తరువాత ప్రతి రైతు సబ్స్క్రిప్షన్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసిన ఎడల ఇందులో సభ్యులుగా నమోదవుతారు. దాని పక్కనే ఉన్న గంట ఆకారంలోని ఐకాన్ మీద నొక్కిన ఎడల ఛానల్లో కొత్త ప్రోగ్రాం పెట్టిన ప్రతిసారి మీ మొబైల్కు నోటిఫికేషన్ వస్తుంది. కావున రైతు సోదరులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మరియు విద్యార్థులు ఈ యూట్యూబ్ ఛానల్లో సభ్యులుగా నమోదు కావాలని, తద్వారా వ్యవసాయంలో అధిక నికర ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాము.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.